అర్ధశతాబ్దం పైగా తమిళనాడు రాజకీయాల్ని అధికారపక్షంగానూ ప్రతిపక్షంగానూ కూడా శాసించిన కురువృద్ధుడు, సాహితీవేత్త, సినీ రచయిత, పాత్రికేయుడు కళయింగర్ కరుణానిధి గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం 13వ భాగం. గత 12 భాగాల్లో కరుణానిధి గారు జన్మించిన 1924 నుంచి 1996లో ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చేదాకా ఆయన వ్యక్తిగత, సినీ, రాజకీయ జీవితాల్లోని అనేక అంశాల గురించి తెలుసుకున్నాం. క్రిందటి భాగం అంటే 12వ భాగంలో 1991-1996 ఆ సంవత్సరాల మధ్యలోని జయలలిత పరిపాలన గురించి, ఆమె ఒంటెత్తుపోకడలు, ప్రతీకార రాజకీయాలు, అంతులేని సంపదల ప్రదర్శన, ఈ విశేషాలు కూడా మాట్లాడుకున్నాం. 1991 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై తాను గెలిచిన సీటు నుంచి కూడా రాజీనామా చేసి డిఎంకేని మళ్లీ గద్దెనెక్కించడానికి కరుణానిధి పదునుపెట్టిన వ్యూహాల గురించి కూడా తెలుసుకున్నాం. జయలలిత స్వయంకృతాపరాధం, కరుణానిధి సహనం, ఈ రెండింటి ప్రభావం వల్ల 1996 ఏప్రిల్ మే నెలల్లో జరిగిన ఎన్నికల్లో డిఎంకే పార్టీ మళ్లీ విజయకేతనం ఎగరేసింది. జయలలిత పార్టీనేమో పూర్తిగా దెబ్బతిని ఆమె కూడా ఎన్నికల్లో ఓడిపోయింది. 1996 మే నెల దగ్గర క్రిందటి వారం కథనం ఆగింది. అక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈరోజు 13వ భాగంలో కొనసాగిద్దాం. 1996కి కరుణానిధి వయసు 72 సంవత్సరాలు. లోగడ చాలాసార్లు ప్రస్తావించుకున్నట్లు కరుణానిధి రాజకీయాల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నా తనకిష్టమైన సాహిత్యాన్ని, సినిమాలను, పత్రికారంగాన్ని మాత్రం నిర్లక్ష్యం చెయ్యలేదు. రాజకీయాల జోలి రాజకీయాలదే, తనలోని సృజనాత్మకతది తనదే దారి అన్నట్లు 1996 ఎన్నికల ప్రచారంలో ఉంటూ కూడా ఒక తమిళ చిత్రానికి స్క్రీన్ప్లే సమకూర్చారు కరుణానిధి. ఆ సినిమా పేరు పుదియ పరాశక్తి. 1996 ఎన్నికల వేడి తీవ్రతరం కావడానికి ముందే అంటే 1996 మార్చి 22న ఈ సినిమా విడుదలయ్యింది. ఇది తెలుగు సినిమా ఎర్ర మందారంకి రీమేక్. తెలుగులో ఎంవిఎస్ హర్నాదరావు వ్రాసిన కథకి తమిళ వర్షన్ సినిమా కోసం కరుణానిధి స్క్రీన్ప్లే సమకూర్చారు. ఈ సినిమా విడుదలయ్యాక తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు జరగడం, డిఎంకే అధికారంలోకి రావడం జరిగింది. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ అంటే 172 సీట్లు రావడం అనేది తాను ఎంత అప్రమత్తంగా ఉండాలో సూచిస్తోంది అని కరుణానిధికి తెలుసు. 1972లో కూడా ఇలాగే 183 సీట్లతో అధికారంలోకి వచ్చినప్పటికీ ఎంజీఆర్తో విభేదాలు, ఏడీఎంకే ఆవిర్భావం, ఇవన్నీ కరుణానిధికి గుర్తున్నాయి. అత్యధిక మెజారిటీ అంటే అత్యధిక బాధ్యతతో పరిపాలన కొనసాగించడం అని ఆయనకు తెలుసు. నిజానికి ఈ విడత అంటే 1996 నుంచి 2001 వరకు కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న 4వసారి తమిళనాడు రాష్ట్ర చరిత్రలో స్వర్ణయుగం అంటారు. ఈ 5 ఏళ్లలో కరుణానిధి అమలుపరిచిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా దీర్ఘకాల సానుకూల ప్రభావాన్ని కలిగించాయి అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వివరాలు కొద్ది నిమిషాల్లో తెలుసుకుందాం. అయితే ఇవన్నీ అంత తేలిగ్గా సాధ్యం కాలేదు. ఈ 5 ఏళ్లలో కరుణానిధి అనేక సంక్షోభాలని ఎదుర్కోవాల్సొచ్చింది కూడా. కేంద్రంలోనేమో 2 సార్లు ప్రభుత్వాలు కూలిపోవడం, 3 ప్రధానమంత్రులు మారడం, మధ్యలో జరిగిన మధ్యంతర పార్లమెంటు ఎన్నికల్లో జయలలిత ఏఐఏడిఎంకే పుంజుకోవడం, జయలలిత మీద కేసులు, ఆమె అరెస్టు, దానివల్ల రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లు, ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ కన్నడ కంఠీరవ రాజ్కుమార్ని కిడ్నాప్ చేయడం, దాని ప్రభావం కరుణానిధి ప్రభుత్వం మీద పడడం, ఇన్ని సంఘటనలు జరిగాయి ఈ 5 ఏళ్లలో. వీటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. 1996 మే 13న కరుణానిధి 4వసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రానికి సంబంధించినంతవరకు అత్యధిక మెజారిటీ ఉంది కాబట్టి తన ప్రభుత్వ స్థిరత్వం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే కేంద్రంలోనే విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్కి 140 సీట్లు, బీజేపీకి 161 సీట్లు వచ్చాయి. ఎవరికీ తమంత తాముగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. పార్టీల కూటమి తప్పనిసరి. ఈ నేపథ్యంలో తన వంతు పాత్ర పోషించడానికి తను పదవీ స్వీకారం చేసి మంత్రివర్గాన్ని ఏర్పరచిన మర్నాడే 1996 మే 14 ఢిల్లీకి వెళ్లారు కరుణానిధి. ఏ పార్టీ లేదా ఏ కూటమి మెజారిటీ నిరూపించుకుంటుందో తేలేదాకా అత్యధిక సీట్లు తెచ్చుకున్న బీజేపీ పార్టీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయిని 1996 మే 16 తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించారు రాష్ట్రపతి. ఇప్పుడు సరైన మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగే కూటమి ఏది? కరుణానిధి రంగంలోకి దిగారు, కీలకమైన పాత్ర పోషించారు. వివిధ పార్టీల నాయకులతో చర్చించి అంతవరకు ఉన్న నేషనల్ ఫ్రంట్ని యునైటెడ్ ఫ్రంట్గా మార్చారు. జనతాదళ్కి చెందిన మాజీ ప్రధానమంత్రి విపి సింగ్ని ప్రధానమంత్రిగా చేస్తే బావుంటుంది అని కరుణానిధి సూచించారు. కానీ ఆయన అనారోగ్య పరిస్థితుల రీత్యా తన అసక్తతను ప్రకటించారు విపి సింగ్. తను చెయ్యగలిగినన్ని మంతనాలు చేసి చివరికి ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించమని ఒక కమిటీని ఏర్పాటు చేశారు కరుణానిధి. దానిలో చంద్రబాబు నాయుడు, లల్లూప్రసాద్ యాదవ్, దేవిగౌడ, బిజు పట్నాయక్ సభ్యులుగా ఉన్నారు. వాళ్లు కూడా రకరకాల సమీకరణాలను పరిశీలించిన అనంతరం కర్ణాటకకు చెందిన దేవిగౌడాన్ని ప్రధానమంత్రి పదవికి తగిన నాయకుడు అని ఎంపిక చేశారు. ఆ దేవిగౌడ 1996 జూన్ 1 భారతదేశ ప్రధానమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. 2 వారాల ఈ రాజకీయ వ్యవహారాల తర్వాత కరుణానిధి వెనక్కి మద్రాసుకొచ్చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో తను కీలకమైన పాత్ర పోషించారు కాబట్టి డిఎంకే కూటమి ఎంపీలకు కేంద్రంలో ప్రధాన పాత్ర ఉండేలాగా చూసుకున్నారు కరుణానిధి. 4 కేబినెట్ మినిస్టర్ పదవులు, 5 స్టేట్ మినిస్టర్ పదవులు తెచ్చుకోగలిగారు. 1996కి ముందు కేంద్రంలో ఎప్పుడూ ఈ స్థాయిలో తమిళనాడు ఎంపీలకు అవకాశం లభించలేదు. కేంద్రంలో తమ పార్టీ ప్రాతినిధ్యం గణనీయంగా ఉండడం, యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంటు తనకి అనుకూలమైంది కావడంతో కరుణానిధి తాను అనుకున్న కార్యక్రమాలను సమర్థవంతంగా సజావుగా అమలుపరిచే అవకాశం లభించింది. ఈ ఆత్మవిశ్వాసంతో స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రకటించారు కరుణానిధి. ఇందులో కూడా ఏఐఏడిఎంకే ఇందిరా కాంగ్రెస్ కూటమిని మట్టి కరిపించి తమిళనాడులోని మెజారిటీ మున్సిపాలిటీలన్నింటినీ డిఎంకే దక్కించుకుంది. ముఖ్యంగా మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ ప్రత్యక్ష ఎన్నికల్లో 4.5 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కరుణానిధి వారసత్వ రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు అని విమర్శించేవాళ్లకు స్టాలిన్ సొంతకాళ్లమీద నిలబడడం అనేది అనూహ్యమైన పరిణామంగా అనిపించింది. ఇలా స్థానిక ఎన్నికల్లో కూడా డిఎంకే గెలవడంతో పైన కేంద్రం నుంచి కింద మున్సిపాలిటీ దాకా అన్ని స్థాయిల్లోనూ డిఎంకేనే ఉండడంతో పరిపాలన అత్యంత సరళంగా సజావుగా సాగడానికి సానుకూల వాతావరణం ఏర్పడింది. సంవత్సరాల వారీగా జరిగిన రాజకీయ పరిణామాల గురించి తెలుసుకోబోయే ముందు ఈ 5 ఏళ్ల పాలనలో కరుణానిధి అమలుపరచిన కొన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ విడత కరుణానిధి పాలనలోనే మద్రాసు నగరం పేరుని చెన్నైగా మార్చారు. ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత బస్పాసులు, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకునేవాళ్లకు బస్పాసుల్లో 50% రాయితీని కల్పించారు. రైతులకు వినియోగదారులకు మధ్య దళారీ వ్యవస్థను రద్దు చేశారు. మద్రాసులో తొక్కుడు రిక్షాలను, చేత్తోలాగే రిక్షాలను రద్దు చేసి వాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించారు. అంతవరకు చదువుకోని వాళ్లుండే ప్రతి కుటుంబంలోనూ మొదటిసారి చదువుకునే బిడ్డకు గ్రాడ్యుయేషన్ వరకు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలుపరిచారు. ఇలా ఆయన అమలుపరిచిన సంక్షేమ కార్యక్రమాల జాబితా చాలా పెద్దదండి. కొన్ని మాత్రమే చెప్పాను. ఇలాంటి సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని కూడా విజయవంతంగా అమలుపరిచింది కరుణానిధి ప్రభుత్వం. వాటిల్లో అతి ముఖ్యమైంది ఐటీ కారిడార్ ఏర్పాటు. టైడల్ ప్రాజెక్ట్ అనే పేరుతో అతిపెద్ద ఐటీ కారిడార్ని 1998 ప్రారంభించి 2000 సంవత్సరంలోనే నిర్మాణం పూర్తి చేశారు. హైస్కూలు చదువు కూడా పూర్తి చేయని కరుణానిధి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉన్న భవిష్యత్తుని చాలా ముందుగా ఊహించగలిగారు. దేశం మొత్తంలోనే మొట్టమొదటి అతిపెద్ద ఐటీ పార్కుగా గుర్తింపు పొందింది. కోయంబత్తూర్ ఫ్లైఓవర్, జెమినీ ఫ్లైఓవర్, అన్నా సెంటినరీ లైబ్రరీ ఇలాంటివన్నీ ఈ విడత కరుణానిధి పాలనలోనే పునాదిరాళ్లు వేసుకున్నాయి, పూర్తయ్యాయి కూడా. ఇంకొక విషయం, జయలలిత పాలనకు కరుణానిధి పాలనకు ఉన్న వ్యత్యాసం అధికారులకు, పాత్రికేయులకు, సాధారణ పౌరులకు కూడా స్పష్టంగా తెలిసొచ్చింది. జయలలిత పాలనలో పత్రికలపై ఎలాంటి ఆంక్షలు విధించారో క్రిందటి భాగంలో తెలుసుకున్నాం కదా. మళ్లీ కరుణానిధి పాలన వచ్చాక పత్రికలు స్వేచ్ఛావాయువులు పిలుచుకున్నాయి. కరుణానిధి దినచర్యలో తెల్లవారుజామునే లేచి తమిళ ఇంగ్లీషు దినపత్రికల్ని క్షుణ్ణంగా చదవడం మొదటి పని. తన ప్రభుత్వంలోని అధికారుల మీదగాని మంత్రుల మీదగాని ఏవైనా ఆరోపణలు వస్తే వాళ్లని తెల్లవారుజామునే నిద్రలేపి మరీ వివరణ కనుక్కునేవాళ్లట. తన గురించిన విమర్శలొస్తే వెంటనే ఆ పత్రిక ఆఫీసుకు ఫోన్ చేసి తాను స్వయంగా వివరణ ఇస్తుండేవాళ్లు. తన ప్రభుత్వం గురించి అనుకూలంగా వ్రాసినా వ్యతిరేకంగా వ్రాసినా రెండు వర్గాల పత్రికల్ని సమాన దృష్టితో చూస్తుండేవాళ్లు. దీనికి ఒకటి రెండు ఉదాహరణలు. ప్రముఖ తమిళ రచయిత జయకాంతన్ డిఎంకేని, కరుణానిధిని నిశితంగా విమర్శిస్తూ ఉండేవాళ్లు. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన వైద్యానికైన ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించేలాగా ఆదేశాలిచ్చారు కరుణానిధి. ఆ తర్వాత చాలా రోజులకి చో రామస్వామి విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. డిఎంకే ప్రభుత్వాన్ని తన తుగ్లక్ పత్రిక ద్వారా చీల్చి చెండాడే చో రామస్వామి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు తను చక్రాల కుర్చీకి పరిమితమైన పరిస్థితిలో కూడా స్వయంగా ఆసుపత్రికి వెళ్లి చో రామస్వామిని పరామర్శించారు కరుణానిధి. ఆయన్ని ఆ రోజుల్లో ప్రజల ముఖ్యమంత్రి అనేవాళ్లు. ఆయన ఇల్లు కానీ, ఆఫీసు కానీ, సెక్రటేరియట్ కానీ అందరికీ అందుబాటులో ఉండేవి. ఇలాంటి విధానాల్లో జయలలిత పాలనకు కరుణానిధి పాలనకు వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనిపించేది. జయలలితతోటి స్వయంగా మాట్లాడడం అందరికీ సాధ్యపడేది కాదు. ఎవరైనా సరే ఇంటర్కామ్లో మాట్లాడమే, ఆమె దర్శనం కూడా అంత త్వరగా లభించేది కాదు. అయితే ఇన్ని మంచి పనులు చేసినా, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలుపరచినా, ఆ తరువాత వచ్చిన అంటే 2001 ఎన్నికల్లో కరుణానిధి ఓడిపోయారు. అంటే ఎన్నికల్లో ఇంకెన్ని అంశాలు ప్రభావితం చూపిస్తాయో అర్థమవుతుంది. అవి కూడా టైంలైన్ ప్రకారం తెలుసుకుందాం. ఇప్పుడు సంవత్సరాల వారీగా జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుకుందాం. 1996 మేలో కరుణానిధి పదవీ స్వీకారం, 1996 జూన్1 కేంద్రంలో దేవెగౌడ ప్రధానమంత్రి కావడం, వీటి తర్వాత కరుణానిధి పాలన సజావుగా సాగుతున్న రోజుల్లోనే 1996 డిసెంబర్లో ఒక కీలకమైన సంఘటన జరిగింది. అదే జయలలిత అరెస్టు. అసలు ఎన్నికల ప్రచార సమయంలోనే డిఎంకే మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే జయలలిత అక్రమాస్తుల గురించి విచారిస్తాం అని వాగ్దానం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇంకా జయలలిత మీద కేసులు పెట్టడం గురించి తాత్సారం చేయాల్సిన అవసరం లేదు. జయలలిత పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు కోర్టులో వీగిపోవడంతో జయలలిత మీద న్యాయపరంగా ముందుకెళ్లడానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కాని కరుణానిధి ఆచితూచి అడుగువేయాలనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడే డిఎంకే అధికారంలోకి వచ్చింది, జయలలితను ఓటర్లు తిరస్కరించారు. ఇలాంటి సమయంలో జయలలిత మీద కేసు పెట్టి అరెస్టు చేస్తే ఆమె పట్ల సానుభూతి పవనాలు వీచే అవకాశం ఉంది, డిఎంకేకి ఇది మంచిది కాదు, ఇలా ఆలోచించారు కరుణానిధి. అయితే కేసులు పెట్టి వాటిని జయలలిత మెడమీద వేలాడే కత్తుల్లాగా ఉంచుదామని కరుణానిధి ఆలోచన. కాని డిఎంకేలో కొంతమంది నాయకులు మాత్రం ఎలాగైనా సరే జయలలితను అరెస్టు చేసి తీరాల్సిందే అని కరుణానిధి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితుల్లో జయలలిత అరెస్టు అనేది రాజకీయంగా తప్పనిసరైంది. 1996 డిసెంబర్ 5 జరిగిన కేబినెట్ సమావేశంలో జయలలిత అరెస్టు గురించి సానుకూలంగా తీర్మానం చేశారు. ఎలాగో ఈ వార్త బయటకు పొక్కింది. పత్రికల వాళ్లు తమ విలేకరులని జయలలిత ఇంటి ముందు మోహరించారు. తను న్యాయసూత్రాలకు అతీతం అనుకునే అమ్మ జయలలిత అరెస్టు నిజంగా జరుగుతుందా, జరిగితే ఎలా జరుగుతుంది అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మర్నాడు అంటే 1996 డిసెంబర్ 6 మధ్యాహ్నం జయలలిత వేసిన 7 ముందస్తు బెయిల్ పిటిషన్లని హైకోర్టు కొట్టేసింది. వాటిల్లో 8.5 కోట్ల కలర్ టీవీ కుంభకోణం కూడా ఉంది. గత ప్రభుత్వం కొన్న వేలాది కలర్ టీవీల వ్యవహారంలో కోట్లాది రూపాయలు టీవీ డీలర్స్ నుంచి శశికళ బంధువులకు చేరింది అనేది రిజిస్టరైన కేసు. ఆ బంధువు ఇంటి అడ్రసు, జయలలిత ఇంటి అడ్రసు ఒకటే. ముందస్తు బెయిలు రద్దు కావడంతోటి ఆ మర్నాడు 1996 డిసెంబర్ 7 జయలలిత అరెస్టు తథ్యం అని అందరూ ఊహించారు. అట్లాగే డిసెంబర్ 7 ఉదయం జయలలిత నివాసం పోయస్ గార్డెన్స్లో ఆమెను అరెస్టు చేసి మద్రాసు సెంట్రల్ జైలుకి తరలించారు. ముందుగా చెప్పారు, జయలలిత ఇంటికి వెళ్లి ఆమె తయారై బయటకు వచ్చేవరకు అరెస్టు చేయడానికి వెళ్లిన సిబ్బంది వేచి చూశారు. ఆమె పత్రికల వాళ్లతోటి మాట్లాడాక అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆమె ఖైదీ నంబర్ 25-29. ఇంకా సన్ టీవీ ఈ ఉదంతంలోని ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంది. జయలలిత అరెస్టు దృశ్యాలే కాకుండా ఆమె ఇంట్లో ఉన్న కళ్ళు చెదిరే సంపదనంతా పదే పదే టెలికాస్ట్ చేసింది. సామాన్య పౌరుడికి కూడా జయలలిత ఇన్ని ఆస్తులు కూడబెట్టిందా, ఇంత విలాసవంతంగా జీవిస్తోందా అని ఆలోచింపచేసేలాగా కథనాలు అల్లారు. అయితే కొంతమంది మహిళలకు మాత్రం జయలలిత గురించి పదే పదే ఇలాంటి వార్తలు ప్రసారం చేయడం నచ్చలేదు. అవును, ఆస్తులున్నాయి, నగలున్నాయి, చీరలున్నాయి, ఆమె ఎప్పటినుంచో ప్రసిద్ధ సినీతార, ఆ మాత్రం నగలు చీరలు ఉంటే ఏమిటట అన్న అనుకున్న మహిళలు కూడా ఉన్నారు. అయితే జయలలిత అరెస్టు తర్వాత చోటు చేసుకున్న సంఘటనలు ఇంకా ఏఐఏడిఎంకే మీద జయలలితకు ఉన్న పట్టుకి నిదర్శనాలు అనిపించాయి. ఏఐఏడిఎంకే కార్యకర్తలు వీధుల్లోకొచ్చారు జయలలిత అరెస్టు తర్వాత. బస్సుల మీద రాళ్లు రువ్వారు, ఒకట్రెండు బస్సులకు నిప్పంటించారు. అమ్మ అరెస్టు వార్తను తట్టుకోలేక ఒకళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఆందోళనకారుల్ని అరెస్టు చేయడంతో అల్లర్లని అదుపు చేయగలిగారు పోలీసులు. ఒక తమిళ పత్రిక నిర్వహించిన సర్వేలో చాలామంది జయలలితకు తగిన శాస్తి జరిగింది అన్నారు. ఆ విడతలో జయలలిత 28 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే తర్వాత రోజుల్లో ఈ కేసు విచారణ జరిగి 3 ఏళ్ల తర్వాత కరుణానిధి ప్రభుత్వం ఉండగానే 2000 మే 30 ట్రయల్ కోర్టు ఈ కేసులో జయలలిత నిర్దోషి అని తీర్పు ఇచ్చింది. హైకోర్టు కూడా కింద కోర్టు తీర్పుని సమర్థించింది. తుది ఫలితం ఏమైనా, తమిళనాడులో అవినీతి ఆరోపణల మీద జైలుకెళ్లిన తొలి మాజీ ముఖ్యమంత్రి జయలలిత అయ్యారు. 1977 కరుణానిధి మీద సర్కారియా కమిషన్ రిపోర్టు ఇచ్చినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ కరుణానిధిని అరెస్టు చేసే సాహసం చెయ్యలేదు. జయలలిత వర్సెస్ కరుణానిధి ఆటా వేట మొదలవగానే ఈ ప్రతీకార రాజకీయాలు, అరెస్టులు కొత్త పొంతలు తొక్కాయి. అంతకుముందెన్నడూ చోటు చేసుకోని సంఘటనలు సంభవించాయి. 1996 డిసెంబర్లో జరిగింది జయలలిత తొలి అరెస్టు. ఇంకా ఇలాంటివి తర్వాత కొనసాగాయి. టైంలైన్ ప్రకారం వాటి గురించి తెలుసుకుందాం. ఇలా సాగింది కరుణానిధి 4వ అధికారంలోకొచ్చిన 1996. 1996 ముగించి 1997 ప్రవేశిద్దాం. ఈ విడత కరుణానిధి పాలనలో ఆయన ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టినవి తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో తరచూ చెలరేగిన కుల పోరాటాలు, మత పోరాటాలు. 1997 ఏప్రిల్ ప్రాంతాల్లో ఒక సంఘటన జరిగింది. దక్షిణ తమిళనాడులోని విరుద్ధనగర్ జిల్లాకు చెందిన ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పేరుని సుందరలింగం ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని మార్చారు. సుందరలింగం అంటే 18వ శతాబ్దానికి చెందిన దళిత నాయకుడి పేరు. దీన్ని వెనుకబడిన తరగతుల వాళ్లు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్లు వ్యతిరేకించారు. దళిత నాయకుడి పేరెందుకు పెడతారు, మా కులానికి చెందిన ప్రముఖుల పేర్లు పెట్టొచ్చు కదా అని. ఆ ప్రాంతాల్లో చాలా సంవత్సరాలుగా దళితులకు, బ్యాక్వర్డ్ కాస్ట్కి మధ్య విద్వేషాలు నివురుగప్పిన నిప్పులాగా రాజుకుంటూనే ఉన్నాయి. ఈ తాజా సంఘటనతో రెండు కులాలకు చెందిన వాళ్లు ఒకరి ఇళ్ళు ఇంకొకళ్ళు తగలబెట్టుకోవడం, దాడులు చేసుకోవడం ఉధృతమైంది. ప్రభుత్వం ఆ దళిత నాయకుడి పేరుని ఉపసంహరించుకుని అసలు ఇంకెప్పుడూ ఇలాంటి వ్యక్తుల పేర్లు కాకుండా ఆ జిల్లా పేరుతోనే ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు కొనసాగాలి అని తీర్మానించారు. ఈ ఉద్యమాన్ని అదుపులో పెట్టగలిగారు. కానీ ఆ రెండు సామాజిక వర్గాల మధ్య రాజుకుంటున్న విద్వేషాలకి శాశ్వత పరిష్కారం అమలుపరచాలి అనుకున్నారు కరుణానిధి. ఆ ఆలోచనలోంచే పుట్టింది సమతాపురం అనే అద్భుతమైన ఆలోచన. నిజానికి ఆరోజు కరుణానిధి అమలుపరచిన సమతాపురం ఆలోచన చాలా ముందుచూపుతో, ఆదర్శభావంతో చేసిన పని. దాని వివరాలేమిటంటే, ప్రభుత్వమే సమతాపురం అనే పేరుతో 100 గ్రామాలు నిర్మిస్తుంది. ఒక్కొక్క గ్రామంలో 100 ఇళ్లుంటాయి. ఒక్కొక్క ఇంటిని 35,000 రూపాయల ఖర్చుతో ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. 100 ఇళ్లల్లో 40 ఇళ్లు దళితులకు, 25 ఇళ్లు వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన వాళ్లకు, మరొక 25 ఇళ్లు పూర్తిగా వెనుకబడిన తరగతుల వాళ్లకు, మిగిలిన 10 ఇళ్లు ఇతర కులాలకు కేటాయిస్తారు. ఈ ఉచిత నివాసాల్లో నివసించాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇతర కులాలకు చెందిన ఒక్కొక్క ఇంటి పక్కనే ఒక దళితుడి ఇల్లు ఉంటుంది. ఊళ్ళో అన్ని కులాల వాళ్లు కలిసుండాలి. ఊళ్ళో ఎవరింట్లో శుభాశుభాలు జరిగినా ఆ ఊళ్ళోని కమ్యూనిటీ హాల్లోనే జరుపుకోవాలి. వాటికి ఊళ్ళో అందర్నీ ఆహ్వానించాలి. ఒక్కో మతానికే చెందిన వాళ్లకు కొంత స్థలం కేటాయిస్తారు. వాళ్ల ప్రార్థనా మందిరాలు ఆ స్థలాల్లోనే కట్టుకోవాలి. ఊరి మొత్తానికి 2 శ్మశానాలుంటాయి. ఒకటి దహనం చేసేవాళ్లకి, 2 ఖననం చేసేవాళ్లకు. అంతే తప్ప కులానికి ఒక శ్మశానం అనే ప్రసక్తి లేదు. ఊళ్ళో ఎక్కడా ఎవరి విగ్రహాలు పెట్టకూడదు. ఈ నియమాల్ని ఎవరు ఉల్లంఘించినా వాళ్లకు కేటాయించిన ఇంటిని ప్రభుత్వం వెనక్కు తీసేసుకుంటోంది. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టు కేవలం కాగితాలకు పరిమితం కాలేదండి. 1997 ఆగస్టు 17 అంటే ఆ కులద్వేషాలు చెలరేగిన 2 నెలలకు మొదటి సమతాపురం గ్రామం ప్రారంభమైంది. కరుణానిధి ప్రభుత్వం 2001 దిగిపోయే సమయానికి తమిళనాడులో 145 సమతాపురాల నిర్మాణం, దాన్లో వివిధ కులాల వాళ్లు కలిసి జీవించడం జరిగింది. ఈ ప్రణాళికను గమనించిన ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కరుణానిధిని సోషల్ ఇంజనీర్ అన్నారు. ఈ రోజుల్లో అంటే ఇప్పుడు కరుణానిధి అనగానే కుటుంబ పాలన, జయలలిత అరెస్టులు ఇలాంటివి గుర్తొస్తాయే తప్ప ఆయన అమలుపరచిన సమతాపురం లాంటి అద్భుతమైన ప్రణాళికలు గుర్తురాకపోవడం రాజకీయ చిత్రాల్లోని కొన్ని విచిత్రాలు అనుకోవాలండి. 1997 కేంద్రంలో జరిగిన ఇంకొక పరిణామం ప్రధానమంత్రిగా దేవెగౌడ పదవీచ్యుతుడు కావడం. యునైటెడ్ ఫ్రంట్కి మద్దతునిచ్చిన కాంగ్రెస్, బీజేపీలు ఇద్దరూ తమ మద్దతుని ఉపసంహరించుకోవడంతో 1997 ఏప్రిల్ 11 దేవెగౌడ ప్రభుత్వం రద్దయింది. మళ్లీ కరుణానిధి రంగంలోకి దిగారు. ఈసారి ప్రధానమంత్రి పదవికి తగిన వ్యక్తి ఎవరా అని అన్వేషించే ప్రక్రియలో కరుణానిధి మరొకసారి కీలకమైన పాత్ర పోషించారు. ఒకనొక దశలో టీఎంసీ నాయకుడు మోపనార్ పేరు కూడా తెరమీదకొచ్చింది. మరికొంతమంది కరుణానిధిని అసలు మీరే ఎందుకుండకూడదు అన్నారు. కరుణానిధి, ఎన్ ఉయరుం ఎన్నుక్కు తెరియుం, నా ఎత్తు నాకు తెలుసు అన్నారు. చివరకు ఐకే గుజ్రాల్ భారతదేశ ప్రధాని అయ్యారు. ఆయన కూడా 1 కూడా నిలబడలేకపోవడం ఫక్తు రాజకీయాలు ఎలా ఉంటాయో అనడానికి ఇంకొక ఉదాహరణ. 1997 చివరిలో జైన్ కమిషన్ సమర్పించిన మధ్యంతర నివేదికలో డిఎంకే కరుణానిధి ఎల్టీటీఈకి మద్దతునివ్వడం వల్లనే రాజీవ్ గాంధీ హత్య జరిగింది అని పేర్కొంది. కరుణానిధి ఆ నివేదికను నిర్ద్వందంగా తోసిపుచ్చారు. రాజీవ్ గాంధీ హత్యకు తనకు ఎలాంటి సంబంధమూ లేదు అని ప్రకటించారు. అయితే యునైటెడ్ ఫ్రంట్కి బయటనుంచే మద్దతునిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మీద కేంద్ర ప్రభుత్వంలోని డిఎంకే మంత్రుల్ని తొలగించమని ఒత్తిడి తెచ్చింది. లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాము అని బెదిరించింది. కరుణానిధి కాంగ్రెస్ బెదిరింపులకి లొంగలేదు. ప్రధానమంత్రి ఐకే గుజ్రాల్ కూడా డిఎంకే మంత్రుల్ని తొలగించడానికి అంగీకరించలేదు. కేంద్రంలో ఈ విధంగా డిఎంకేకి వ్యతిరేకంగా పావులు కదిలిన సమయంలోనే ఇక్కడ రాష్ట్రంలో కూడా కరుణానిధి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మతకల్లోలాలు చెలరేగాయి. ముఖ్యంగా పారిశ్రామిక నగరమైన కోయంబత్తూర్లో 1997 నవంబర్లో ముస్లిం హిందూ వర్గాల మధ్య విద్వేషాలు చెలరేగి ఇరువర్గాలకు చెందిన పౌరులు హత్యకు గురయ్యారు. ఇట్లా ఇంటా బయట డిఎంకే సవాళ్లను ఎదుర్కోవాల్సొచ్చింది 1997 చివర్లో. మళ్లీ కేంద్ర విషయానికి వెళితే కాంగ్రెస్ తన పట్టు వదల్లేదు. మీరు డిఎంకే మంత్రుల్ని తొలగించడం లేదు కాబట్టి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం అని ప్రకటించారు. 1997 డిసెంబర్ 4 రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ పార్లమెంటు ఎన్నికలకు ప్రకటన ఇచ్చారు. 1998 ఫిబ్రవరిలో పార్లమెంటు ఎన్నికలు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ సమీకరణాలు మారాయి. డిఎంకే, టీఎంసీ, సిపిఐ, యునైటెడ్ ఫ్రంట్ అయితే జయలలిత బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఏఐఏడిఎంకే, బీజేపీ, జనతా పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి అయ్యింది. కాంగ్రెస్ మాత్రం ఒంటరిదైపోయింది. జయలలిత నుంచి విడిపోయిన తిరునావక్కరసు ప్రారంభించిన ఎంజీఆర్ ఏడీఎంకేతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి ఈ ఎన్నికల్లో ప్రధానమైన అంశాలు ఏఐఏడిఎంకే, బీజేపీల పొత్తు, కాంగ్రెస్ ఒంటరిదైపోవడం. ఎన్నికల ప్రచార సమయంలో కోయంబత్తూర్లో జరిగిన వరుస పేలుళ్ళు, వాటిల్లో కొన్ని బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ బహిరంగ సభకు దగ్గర్లోనే జరగడం, ఇవన్నీ డిఎంకే ప్రభుత్వానికి కొంత చెడ్డపేరు తెచ్చిపెట్టాయి. డిఎంకే ప్రభుత్వంలోనే ఇలాంటి జరుగుతున్నాయి అని అద్వానీ ఆరోపించారు. మొత్తానికి తాను గద్దెనెక్కిన 1996 మే నుంచి కరుణానిధి రాష్ట్రంలో ఎన్ని మంచి ప్రణాళికలు అమలు చేస్తున్నా ఎన్నికల ముందు బాంబు పేలుళ్ళు లాంటివి జరగడం, జైన్ కమిషన్ రిపోర్టు, ఇవన్నీ డిఎంకేకి వ్యతిరేకంగా పనిచేశాయి. 1998 ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో డిఎంకే కేవలం 5 సీట్లకే పరిమితమైతే ఏఐఏడిఎంకే పుంజుకుని 18 సీట్లను, బీజేపీ 3 సీట్లను గెలుచుకున్నారు. అంటే పదవీచ్యుతురాలైన 2 ఏళ్లలోనే జయలలిత మళ్లీ పుంజుకోగలిగారు. అయితే ఇవి పార్లమెంటు ఎన్నికలు మాత్రమే. రాష్ట్రంలో కరుణానిధి డిఎంకే ప్రభుత్వానికేమీ ఢోకా లేదు. కేంద్రంలో మాత్రం తన పట్టు కోల్పోక తప్పలేదు. కేంద్రంలో బీజేపీ అభ్యర్థి వాజ్పేయిని ప్రధానమంత్రిని చేయడంలో ఏఐఏడిఎంకే జయలలిత కీలకమైన పాత్ర పోషించారు. కరుణానిధి డిఎంకే పార్టీ ఇంకా రాష్ట్రానికి పరిమితం కాక తప్పలేదు. అటు జయలలిత వాజ్పేయి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో తరచూ జోక్యం కల్పించుకోవడం మొదలుపెట్టారు. ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆమె పార్టీ మద్దతు తమ మనుగడకు కీలకం కాబట్టి భరించక తప్పలేదు. చివరికి కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా లేదా అని ప్రధానమంత్రి వాజ్పేయి మీద ఒత్తిడి తీసుకొచ్చారు జయలలిత. వాజ్పేయి ఆ డిమాండ్కి లొంగలేదు. చివరికి తాము, అంటే ఏఐఏడిఎంకే, వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటున్నాము అన్నారు జయలలిత. అంటే గద్దెనెక్కిన సంవత్సరానికే మళ్లీ మెజారిటీ నిరూపించుకోవాల్సిన పరిస్థితొచ్చింది వాజ్పేయికి. ఈసారి డిఎంకే ఎంపీలు వాజ్పేయికి మద్దతునిచ్చారు. అయినా ఒక్క ఓటు తేడాతో 1999 ఏప్రిల్ 17న వాజ్పేయి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది. మళ్లీ ఎన్నికలు తప్పలేదు. 1999 సెప్టెంబర్లో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో డిఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తే జయలలిత ఏఐఏడిఎంకే మళ్లీ కాంగ్రెస్ అయితో జతకట్టింది. చూడండి, రాజకీయాల్లో సమీకరణాలు ఎంత వేగంగా మారతాయో. శత్రువులు మిత్రులు కావడం, మిత్రులు శత్రువులు కావడం ఎంత విచిత్రంగా జరుగుతుందో. ఈసారి ఎన్నికల్లో డిఎంకే 12 సీట్లు గెలుచుకుంటే ఏఐఏడిఎంకే 10 సీట్లకు పరిమితం కావాల్సొచ్చింది. కేంద్రంలో మళ్లీ వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యారు. ఈసారి మళ్లీ కేంద్ర ప్రభుత్వంలో డిఎంకేకి వాటా దక్కింది. 1998 పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పొందిన జయలలిత ఏఐఏడిఎంకే సంతోషం ఒక్క సంవత్సరం మాత్రమే నిలిచింది. 1999 ఎన్నికల్లో అదృష్టం తిరగబడిన జయలలిత మీద కేసుల్ని పదును పెట్టడం తీవ్రతరం చేసింది డిఎంకే ప్రభుత్వం. ఇప్పుడు కేంద్రం మద్దతు కూడా ఉంది కదా. ఆ కేసులన్నింటిలోనూ గట్టిగా నిలిచింది ప్లెజెంట్ స్టే హోటల్ కేస్. అదేమిటంటే, కొడైకెనాల్లో ప్లెజెంట్ స్టే అనే హోటల్ నిర్మాణానికి 2 అంతస్తులకే అనుమతి ఉంటే 7 అంతస్తులు నిర్మించారు. స్థానిక సంస్థలు, పర్యావరణ సంస్థలు తిరస్కరించినప్పటికీ జయలలిత ప్రభుత్వం 1994లోనే ఆ అదనపు అంతస్తు నిర్మాణానికి అనుమతినిచ్చింది. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని, దానికి జయలలిత బాధ్యత వహించాలని ఆమె మీద కేసు నమోదయ్యింది. ఆ కేసు అనేక విచారణల తర్వాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 2న ట్రయల్ కోర్టులో తుది తీర్పు వెలువడింది. జయలలితకు, మరో 4 సంవత్సరంపాటు కఠిన కారాగార శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించారు. ఒక వారం తర్వాత హైకోర్టు ఈ తీర్పు మీద స్టే ఇచ్చింది. కాని ఈలోగానే జరగాల్సిందంతా జరిగిపోయింది. పైకోర్టు తీర్పు కోసం వేచి చూసే సమయంలో జయలలితనైతే అరెస్టు చేయలేదు కానీ జయలలితకు జైలు శిక్ష ఖరారైంది అని తెలియగానే ఏఐఏడిఎంకే కార్యకర్తలు వీధుల్లోకొచ్చారు. రాష్ట్రమంతటా విధ్వంసకాండ విచ్చలవిడిగా కొనసాగింది. 10 బస్సుల్ని తగలబెట్టారు, మరొక 90 ప్రభుత్వ బస్సుల్ని ధ్వంసం చేశారు. అన్నింటికంటే అతి దారుణమైన సంఘటన, కోయంబత్తూర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ విద్యార్థినులు స్టడీ టూర్ నుంచి తిరిగొస్తుంటే ఆ బస్సుని ఏఐఏడిఎంకే కార్యకర్తలు అడ్డగించారు. అంతవరకు బానే ఉంది. లోపలున్న విద్యార్థినుల్ని టీచర్లని కిందకి దిగమన్నారు, అదీ పర్వాలేదు. వాళ్లు కిందకి దిగుతూ ఉండగానే, ఇంకా కొంతమంది లోపల ఉండగానే ఒక ఏఐఏడిఎంకే కార్యకర్త బస్సులోకి పెట్రోల్ బాంబు విసిరేశాడు. అందరూ దిగకముందే బస్సు అగ్నిజ్వాలల్లో చిక్కుకుంది. లోపలే ఉండిపోయిన విద్యార్థినుల హాహాకారాలు మిన్నంటాయి. గాయత్రి, కోకిలవాణి, హేమలలిత అనే ముగ్గురు విద్యార్థినులు కాలుతున్న బస్సులో సజీవ దహనమైపోయారు. ఏఐఏడిఎంకే కార్యకర్తలు జయలలిత ముందు తమ విధేయతను నిరూపించుకోవడానికి చాలా ముందుగానే సమాచారం అందించడంతోటి మీడియా ప్రతినిధులంతా అక్కడే ఉన్నారు. ఈ దృశ్యాలన్నింటినీ, ముఖ్యంగా పెట్రోల్ బాంబు విసిరేయడంతో సహా, సన్ టీవీ, జయాటీవీలు స్పష్టంగా ప్రసారం చేశాయి. సహజంగానే ఇంత విధ్వంసానికి కారణమైన ఏఐఏడిఎంకే పట్ల ప్రజల్లో విముఖత కలగాలి. కాని రాజకీయాల్లో ఏదీ అంత నిజాయితీగా స్వచ్ఛంగా ఉండదు కదా. జయలలిత కరుణానిధి మీద విరుచుకుపడింది. రాబోయే సంవత్సరం జరిగే ఎన్నికల్లో నన్ను అనర్హురాలిని చేయడానికి కరుణానిధి పన్నిన పన్నాగం అని ప్రకటనలు గుప్పించారు. దీనికి తోడు అదే సంవత్సరం అంటే 2000 అక్టోబర్ 9న ప్రభుత్వ భూమి కొనుగోలు కేసులో జయలలితకు, శశికళకు 2 ఏళ్లు జైలు శిక్ష పడింది. వెంటనే వాళ్లు జైలుకెళ్లలేదు, హైకోర్టు స్టే ఇచ్చింది. కాని ఒక కోర్టులో దోషులుగా తేలారు కాబట్టి దాని ప్రభావం తరువాత ఎన్నికల మీద తప్పక పడుతుంది. పరిస్థితులు ఇంతటితో ఆగితే ఎలా ఉండేదో కాని 2000 సంవత్సరం జులై 30న ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ కన్నడ కంఠీరవ రాజకుమార్ని కిడ్నాప్ చేసి 108 రోజులు బందీగా ఉంచుకున్న సంఘటనలో తమిళనాడు ప్రభుత్వం కూడా చెడ్డపేరు తెచ్చుకుంది. వీరప్పన్ పెట్టిన షరతులకు లొంగి తమిళనాడు జైళ్లలోని 5 ఉగ్రవాదుల్ని, కర్ణాటక జైలు నుంచి మరొక 50 మందిని విడుదల చేయడమే కాకుండా వీరప్పన్ అడిగినంత మొత్తాన్ని ముట్టచెప్పడంతో ఇటు కరుణానిధికి, అటు కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకి చాలా చెడ్డపేరొచ్చింది. ఇట్లాగా 2000 సంవత్సరం కరుణానిధి ప్రభుత్వానికి సవాల్ మీద సవాల్ ఎదురయ్యింది. ఈ నేపథ్యంలో 2001లో తమిళనాడు అసెంబ్లీకి 5 ఏళ్ల తర్వాత వచ్చే సాధారణ ఎన్నికలు వచ్చాయి. జయలలితకు ఒకసారి 2 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడింది కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆమె పోటీ చేయలేదు కాబట్టి ఇంకేముందులే ఏఐఏడిఎంకే ఓటమి తథ్యం అనుకున్నారు కరుణానిధి. కాని జయలలిత గాయపడిన పులిలాగా ఎన్నికల బరిలోకి దూకారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్ని కూడా ఖాతరు చేయకుండా 4 చోట్ల నామినేషన్ వేశారు. 4 చోట్ల ఆ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అయినా కానీ పార్టీని ఎలాగైనా నెగ్గించాలి అనే వ్యూహాలు రచించారు జయలలిత. ఏఐఏడిఎంకే, కాంగ్రెస్ ఐ, మూపనార్ కాంగ్రెస్, సిపిఎం మొదలైన పార్టీలతోటి పొత్తు పెట్టుకుంటే, కరుణానిధి డిఎంకే, బీజేపీ, మిగతా చిన్న చిన్న పార్టీలతోటి పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో జయలలిత ఓటర్ల సానుభూతి కోసం చెయ్యాల్సినవన్నీ చేశారు. చూడండి, కరుణానిధి నన్ను ఒంటరిని చేసి అనేక అక్రమ కేసుల్లో ఇరికించారు, మీరే నాకు అధికార భిక్ష పెట్టాలి, కొంగుజాపి అడుగుతున్నాను అంటూ ప్రసంగించారు. మహిళా ఓటర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. రెండోవైపు కరుణానిధి గత 5 ఏళ్లలో తన ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి చెప్పుకునేవాళ్లు. జయలలిత విషయంలో చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళింది అని మాత్రమే చెప్పారు. మొత్తానికి అనూహ్యమైన ఓటర్ల సెంటిమెంట్ జయలలిత వైపు మొగ్గింది. ఏఐఏడిఎంకే సొంతంగా 132 సీట్లు గెలుచుకుంటే డిఎంకే కేవలం 31 సీట్లకు పరిమితమయ్యింది. దశాబ్దాలుగా ఢక్కా మొక్కీలు తిన్న కరుణానిధిని సెంటిమెంటుతో దెబ్బకొట్టారు జయలలిత. 5 ఏళ్ల క్రిందట 1993 మే 13న కరుణానిధి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, సరిగ్గా 5 ఏళ్ల తర్వాత 2001 మే 14న జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అదేమిటి, ఆవిడసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలు కదా, మరి పోటీ చేయకుండా ముఖ్యమంత్రిగా ఎలా ప్రమాణస్వీకారం చేశారు, గవర్నర్ ఎలా ఆమెను ఆమోదించారు అంటే అదంతా ఇంకొక హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా. ఆ డ్రామా గురించి జయలలిత గవర్నర్ చట్టాలను ధిక్కరించి మరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, వెంటనే జయలలిత ప్రతీకార రాజకీయాల్ని ఒక స్థాయికి తీసుకెళ్లి కరుణానిధిని అర్ధరాత్రి అరెస్టు చేయించడం, మరిన్ని నాటకీయ పరిణామాలు వీటన్నింటి గురించి వచ్చేవారం కరుణానిధి గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం 14వ భాగంలో మాట్లాడుకుందాం. ఈరోజు 13వ భాగంలో మనం 1996 మే నుంచి 2001 మే దాకా ఆ 5 ఏళ్లలో జరిగిన కరుణానిధి రాజకీయ జీవితంలోని, తమిళనాడు రాజకీయాల్లోని, భారతదేశ కేంద్ర ప్రభుత్వంలోని అనేక పరిణామాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం కళయింగర్ కరుణానిధి గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం 14వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.